ॐ नमो भगवते वासुदेवाय
ॐ
नमो भगवते वासुदेवाय
ॐ
नमो भगवते वासुदेवाय श्रीमद्भगवद्गीत यथातथम् ऐदव अध्यायं श्लोकं संख्या ओकटि अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनः योगं च संससि यत् श्रेयः एतयोः एकं तत् मे ब्रूहि सुनिश्चितम्। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेयायेतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेयायेतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। అర్జున ఉవాచ అర్జునుడు పలికెను సన్యాసం త్యజించుట కర్మణాం అన్ని కర్మల యొక్క కృష్ణ ఓ కృష్ణ పునః మరల యోగం భక్తియుత సేవను చ కూడా శంససి ప్రశంసించుచున్నావు యత్ ఏది శ్రేయః ఎక్కువ లాభకరము ఏతయోః ఈ రెండిటిలో ఏకం ఒక్కటి తత్ దానిని మే నాకు బ్రూహి చెప్పుము సునిశ్చితం మిక్కిలి నిశ్చయముగా। తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య। తాత్పర్యం అర్జునుడు ఇట్లు పలికెను ఓ కృష్ణ తొలుత నన్ను కర్మత్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు ఈ రెండిటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము। భాష్యం భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసిక కల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయమున తెలియజేయుచున్నాడు। ప్రకృతికి పరముగా ఉండి మనుజుని కర్మ ఫలముల నుండి ముక్తిని చేయగలిగినందున భక్తి యోగము వాస్తవమునకు మానసిక కల్పన కన్నను సులభమైన మార్గమై ఉన్నది। ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయమున వివరింపబడి ఉన్నది। ఏ విధముగా ఆత్మ అట్టి భావబంధము నుండి బుద్ధి యోగము ద్వారా ముక్తి నొందగలదో కూడా ఆ అధ్యాయంలోనే వివరింపబడినది। జ్ఞానస్థితిలో నిలిచియున్నవాడు ఉనరింపవలసిన ధర్మము లేవియును ఉండవని తృతీయాధ్యాయమున వివరింపబడినది। సర్వవిధ యజ్ఞములు అంత్యమున జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునులకు శ్రీకృష్ణ భగవానుడు చతుర్థాధ్యాయమున బోధించను అయినను పూర్ణ జ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడవగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున భగవానుడు అర్జునుకు ఉపదేశించు అనగా భక్తియుత కర్మ మరియు జ్ఞానముతో కూడిన అకర్మల ప్రాముఖ్యమును ఏకమారు నొక్కి చెప్పుచూ శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురి చేసి అతని స్థిరత్వమును కలవరపరచును. జ్ఞానపూర్వక త్యాగమనగా ఇంద్రియ ప్రీతికర కర్మలన్నింటినీ విరమించుటయని అర్జునుడు ఎరిగియుడు. కాని ఎవరైనా భక్తి యోగమునందు కర్మనునరించుచున్నచో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండింటికి పొత్తు కుదరదు కనుక సన్యాసమనగా అన్ని రకముల కర్మల నుండి విడివడియుండుటయని అర్జునుడు భావించను. జ్ఞానపూర్వక కర్మ బంధమును కలుగజేయదు కనుక అకర్మతో సమానమని అర్జునుడు అవగతము చేసి కొననట్లుగా ఇచ్చట కనిపించుచున్నది. కనుకనే తాను కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మను ఉండనింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు. నమో విష్ణుపాదాయ కృష్ణ శ్రేష్ఠాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పటి వరకు మనం 4 అధ్యాయాలు చూసాం. మొదటి అధ్యాయం ఆ యొక్క కౌరవులు పాండవులు ఎవరి సైన్యంలో ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా యుద్ధం చేయడానికి అక్కడ కురుక్షేత్రం నిలబడి ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎవరు ధైర్యంగా ఉన్నారు, ఎవరు విజయం వస్తుందని నమ్మకంతో ఉన్నారనేది మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. రెండవ అధ్యాయంలో ఎప్పుడైతే అర్జునుడు నేను నీకు శరణాగతి పొందుతున్నానని కృష్ణుడితో చెప్పగానే పూర్తి జ్ఞానం అంతా కూడాను భగవద్గీత మొత్తంలో ఏదైతే కృష్ణుడు చెప్పాలనుకున్నాడో ఒక్కసారిగా చెప్పేశాడనమాట 2వ అధ్యాయం. అందువల్లనే దాని పేరు గీతాసారం, 2వ అధ్యాయం పేరు. తరువాత పూర్తిగా 2వ అధ్యాయంలో ఏంటి, కృష్ణుడు అంత జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం మొత్తం జ్ఞానం అంటే ఏమిటి అర్థం? కృష్ణుడికి శరణాగతి పొందమని అర్థం. నేనే చెప్తానో అది చేయమని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. కానీ అది అర్థం కాలేదు పూర్తిగా అర్జునుడికి, దాన్ని మళ్ళీ విడమర్చి చెప్పాలన్నమాట. ఏ విధంగా అయితే ఒక తరగతిలో ఉపాధ్యాయుడు చెప్పిన వెంటనే అర్థం కాదు, మళ్ళీ దాన్ని కొంచెం బాగా వివరించండి అని అడుగుతాడు ఉపాధ్యాయుడు. అలాగే అర్జునుడికి మళ్ళీ దాన్ని క్రమక్రమంగా, మొదట 3వ అధ్యాయం ఏంటంటే కర్మయోగం, దాన్ని కర్మయోగంతో మొదలు పెడతాడు కర్మయోగం. తర్వాత 4వ అధ్యాయం దివ్య జ్ఞానం లేదా జ్ఞానయోగం అని కూడా అంటారు, దివ్య జ్ఞానం. ఈ కర్మయోగం ఏమిటి, 3వ అధ్యాయంలో ఉన్న కర్మయోగం అంటే వర్ణాశ్రమ విధానాన్ని అనుసరించి వాళ్ళ యొక్క గుణాలని బట్టి వాళ్ళు ఎందులైతే ఉంటారో వాళ్ళ యొక్క పనులు ఉంటాయన్నమాట. వర్ణాశ్రమం ఒక్కొక్కళ్ళు చేయవలసిన పనులు ఒక్కొక్క విధులు ఉంటాయి, విద్యుక్త ధర్మాలు. ఆ విద్యుక్త ధర్మాలు నిర్వహించడం ద్వారా వచ్చిన ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం ఏదైతే ఉందో అది కర్మయోగం. 3వ అధ్యాయంలో ఉన్న కర్మయోగం అది. ఎందుకంటే ఇక్కడ మనకు కూడా ఇది 5వ అధ్యాయం కూడా ఇక్కడ కర్మయోగం కృష్ణ భక్తి రసభావిత కర్మ ఈ అధ్యాయం పేరు. ఇది కూడా కర్మయోగం కానీ భక్తియుక్త సేవలో చేసే కర్మ అనమాట. ఇది దివ్యమైన కర్మ, అది త్రిగుణాలతో కూడుకున్నది. 3వ అధ్యాయంలో ఉన్నది త్రిగుణాలతో ఉన్న కర్మ ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి చేయడం ద్వారా వచ్చిన ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తాడు. 4వ అధ్యాయం ఈ కర్మయోగం కంటే కూడా జ్ఞానం పొందడం ఉత్తమం, దివ్య జ్ఞానం అని కృష్ణుడు చెప్తున్నాడు ఈ కర్మ కంటే కూడా. ఏమిటా దివ్య జ్ఞానం, మనం చెప్పుకున్నాం 4వ అధ్యాయం అంతా కూడా. దివ్య జ్ఞానం ఏమిటి, నేను కృష్ణుడు శరణాగతి పొందాలి కృష్ణుడికి. ఏమిటా ఎలా పొందాలి, కృష్ణుడు చెప్తున్నాడు ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. ఈ జ్ఞానం పరంపర ద్వారా వస్తుంది. పరంపర ద్వారా వచ్చే జ్ఞానం ఏమిటి, నేను ఆత్మని, కృష్ణుడు భగవంతుడు, నేను కృష్ణుడికి శరణాగతి పొందాలి, ఇది దివ్యమైన జ్ఞానం. అది ఎలా చేయమని చెప్తున్నాడు కృష్ణుడు 4వ అధ్యాయంలో, శరణాగతి ఎలా పొందమని చెప్తున్నాడు, एवं परंपरा प्राप्त विमं राजर्षियो विदुः। ఇది పరంపర ద్వారానే వస్తుంది నిజమైన జ్ఞానం అని. నాలుగో అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానం గురించి కర్మని వదిలేసి జ్ఞానాన్ని పొందమని చెప్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ ఐదో అధ్యాయం మొదటిలో అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు కర్మని వదిలేయమన్నావు లేదా కర్మ ఫలాన్ని వదిలేయమంటున్నావు, అదేవిధంగా జ్ఞానంతో కూడిన కర్మని కూడా చేయమంటున్నావు. అంతిమలో ఏం చెప్తున్నాడు, ఏదైతే జ్ఞానం ఉందో భగవంతునికి సంబంధించిన జ్ఞానం అది తీసుకొని సేవ చేయమంటున్నాడు, భగవంతుడి సేవ. అందుకే చివరి శ్లోకంలో ఏం చెప్పాడు, నువ్వు యుద్ధానికి సన్నద్ధుడు అవు అని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. మరి ఇప్పుడు అర్జునుడు సందిగ్ధంలో పడ్డాడు, ఏమిటి, నేను కర్మని వదిలేయాలా చేసిన కర్మని, లేదా జ్ఞానంతో కూడిన కర్మని చేయాలా. ఈ అధ్యాయంలో ఇప్పుడు ఈ శ్లోకం అదే, కర్మత్యాగం చేయమని చెప్పావు, అదేవిధంగా భక్తియుత కర్మను ఉపదేశిస్తున్నావు. ఇప్పుడు నాలుగో అధ్యాయం చివరిలో భక్తియుక్త సేవ, భక్తియుక్త కర్మని చేయమంటున్నాడు కృష్ణుడు. ఇప్పుడు ఏం చేయాలి అనేది సందేహం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, భగవద్గీత ఈ పుస్తకం మనం ఇంటి దగ్గర ఒక 20 సార్లు చదివినా మనం సొంతగా అర్థం కాదు. కొంతవరకు తెలుసుకోవచ్చేమో కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అర్జునుడు ఏం చెప్తున్నాడు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చూశారు అది మనకి ఎప్పటికి కూడా తెలియదు. ఎందువల్లంటే ఈ శ్లోకమే చెప్తుంది అది. ఎందువల్లంటే గురువే నేరుగా, అంటే కృష్ణుడే స్వయంగా జ్ఞానాన్ని ఇచ్చాడు. నిజానికి చెప్పాలంటే మనకి చివరిలో ఏదైతే మనం చెప్తామో అది మనం చేయవలసింది కదండి. చివరిలో చెప్పేది సారాంశం చివరిలో చెప్తాం అంతే కదా. ఇప్పటి వరకు కృష్ణుడు అనేకమైన చెప్పాడు, చివరిలో ఏం చెప్పాడు, నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నాడు. నాలుగో అధ్యాయం చివరిలో యుద్ధం చేయమని చెప్పాడు కదా. నాలుగో అధ్యాయం చివరి శ్లోకంలో నువ్వు యుద్ధానికి సన్నద్ధుడవు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అని. అంటే అదే చేయవలసింది. చివరికి మనకు తెలుసు భగవద్గీత అంతా పూర్తయినాక అర్జునుడు ఏం చేస్తాడు, యుద్ధం చేస్తాడు, అందరినీ సంహరిస్తాడు, అదే చేయవలసింది. కానీ అనేకమైన వినడం వలన సందేహం అనేది సాధారణంగా వస్తుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందువల్లంటే మరి ముందర చెప్పింది సరైనది కాదా అనే సందేహం వస్తుంది. చివరిలో ఏంటి యుద్ధం చేయమన్నావు, మొదట్లో కర్మ త్యాగం చేయమన్నావు, కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయమని చెప్పావు, ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ భగవద్గీతని నేరుగా చదివి అర్థం చేసుకోగలను అని అనుకుంటారో వాళ్ళు కేవలం అహంకారంలో ఉన్నట్లే. ఎందువల్లంటే కృష్ణుడు చెప్తున్నాడు, భక్త్యా మామ అభిజానాతి, ఈ యొక్క జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోగలం, భక్తి ద్వారా మరియు భక్తుల ద్వారా. అంతేగాని పఠనం ద్వారా లేదా ఇంకేదో స్వాధ్యాయ ద్వారా మనం అర్థం చేసుకోలేం. గురువు యొక్క ఆధ్వర్యంలో పఠనం ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో మనం చదివినట్లయితే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కానీ సొంతగా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో తెలుసుకోవడానికి అది మన వల్ల కాదు. ఇంకా నేరుగా కూడా గురువు దగ్గర ఉన్నప్పుడే, అంటే కృష్ణుడు అర్జునుడి దగ్గర ఉన్నప్పుడే అర్జునుడికి అర్థం కావడం లేదు, మరి మన సంగతి ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే మనం కూడా ఒక భక్తుడికి శరణాగతి పొందినట్లయితే మనం అర్థం చేసుకోగలం భగవద్గీత జ్ఞానాన్ని. అంతేగాని వేరే ఏ విధంగా కూడా మనకి మనం భగవద్గీతని అర్థం చేసుకునే అవకాశమే లేదు. చాలామంది బయట అనుకుంటారు నాకు భగవద్గీతలో 700 శ్లోకాలు వచ్చు, చాలామందికి వచ్చు, నాకు రావండి నిజంగా 700 శ్లోకాలు. కానీ ఎలా అర్థమవుతుంది మరి, ఎలా ఇంత ఆనందంగా ఇంత యవ్వనంగా ఉన్న వీళ్ళందరూ కూడా ఈ కృష్ణ చైతన్యంలో ఉండి ప్రచారం చేయగలుగుతున్నారు అంటే, కేవలం ఈ పరంపర యొక్క శక్తి ద్వారా, ఆచార్యుల యొక్క కృప ద్వారా, చైతన్య మహాప్రభు నుంచి కృష్ణుడి నుంచి బ్రహ్మ అందరూ శ్రీల ప్రభుపాదుల వారి వరకు వాళ్ళ శిష్యులు వాళ్ళందరినీ ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు ఇచ్చిన మార్గాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని శ్రవణం చేసి మనం ఆచరించి మనం ముందరికెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము, దాని ద్వారా మనం అర్థం చేసుకోగలం ఈ జ్ఞానం, అప్పుడు మనం ఈ సంశయం నుండి బయటపడగలం. ఇక ఈరోజు శ్లోకానికి వచ్చినట్లయితే ఇక్కడ కర్మ త్యాగం చేయమని కృష్ణుడు మొదట చెప్పాడు, తర్వాత భక్తియుక్త సేవ చేయమని చెప్తున్నాడు. కర్మలో నాలుగో అధ్యాయంలో కృష్ణుడు ఎవరైతే బుద్ధిమంతులు ఎవరంటే ఎవరైతే అకర్మలో కర్మని కర్మలో అకర్మని చూడగలరో వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకా కొంతమంది అనుకుంటారు పూర్తిగా కర్మ లేకుండా కర్మరాహిత్యం కర్మ చేయకుండా ఉండగలమని, అది అసంభవం జీవుడికి. కర్మ అనేది చేయకుండా ఎవ్వరూ ఉండలేదు. ఎందువలన దీని ముందర చూసామా 4వ అధ్యాయం ఏంటి, కర్మ అకర్మ వికర్మ అంటే మనం శాస్త్రాన్ని అనుసరించి చేసేది కర్మ, అంటే కామ్యకర్మలు అంటే భౌతికమైన ఫలితాలు నాశనం చేసేది. అదేవిధంగా వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా శాస్త్రాన్ని ఆచరించకుండా శాస్త్రంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం చేస్తే అది వికర్మ. దానివలన ఏమొస్తుంది, పాపం వస్తుంది, అధోగతి పాలవుతుంది. కర్మ చేయడం వలన ఉన్నత స్థితికి వస్తుంది, అంటే ఊర్ధ్వ లోకాలకు వెళ్ళడం లేదా ఇదే భూమిపైనే మంచి జన్మని పొందడం అనేది జరుగుతుంది. మరి అకర్మ అంటే ఈ రెండింటి నుంచి కూడా ముక్తుడు అవుతాడు అనమాట, పాపం పుణ్యం రెండు లేకుండా ముక్తుడు అవుతాడు అకర్మ అంటే. అకర్మలోనే భక్తియుక్త సేవతో కూడా సేవ చేసినట్లయితే అది భక్తియుక్త సేవ అవుతుంది. ఈ రెండు కాకుండా ఎప్పుడైతే సేవ చేస్తున్నామో భగవంతుడికి సేవ, అది కూడా అకర్మే, కానీ అది భక్తియుక్త సేవతో కూడిందనమాట. దానివల్ల మనం దివ్యమైన స్థితికి, శాశ్వతంగా భగవంతుని సేవించే స్థితికి మనం వెళ్ళగలం. అది కర్మ గురించి. ఇంక తర్వాత మనం ఏం చూసాం, జ్ఞానం, దివ్యమైన జ్ఞానం అంటే నేనెవరిని, భగవంతుడు ఎవరు, నేను చేయవలసింది ఏమిటి, అది ఎప్పుడు మన మనసులో ఉంచుకుని దాని ప్రకారం ఎప్పుడైతే మనం జీవితం కొనసాగిస్తామో అది దివ్యమైన జ్ఞానంతో కూడింది అవుతుంది. అదే భక్తియుక్త సేవ. దివ్యమైన జ్ఞానంతో ఎప్పుడైతే మన కర్మని ఉన్నరిస్తామో దాన్ని భక్తియుక్త సేవ అంటారు. దివ్య జ్ఞానం, కృష్ణుడు భగవంతుడు, నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి, దాంట్లో ఏదైతే సాధన ఉంటుందో భగవంతుని సేవించడానికి అదే భక్తియుక్త సేవతో కూడిన కర్మ అనమాట. అయితే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు 4వ అధ్యాయం చివరిలో, ఇప్పుడు యుద్ధం చేయమన్నాడు. అప్పుడు యుద్ధం చేయడం, అర్జునుడు ఏదైతే యుద్ధం చేయడం అనేది ఏదైతే ఉందో అది ఏమవుతుంది, భక్తియుక్త సేవ అవుతుంది. ఎందువలన కృష్ణుడి యొక్క ఆనందం కోసం, కృష్ణుడు ఇచ్చిన ఉపదేశాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి అది భక్తియుక్త సేవ అవుతుంది. కృష్ణుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే అది భక్తియుక్త సేవ అవ్వదు, ఇంకా వికర్మ అవుతుంది. ఎందువలన భగవంతుడు చెప్పేది వేదం కాబట్టి వేదానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం చేస్తామో అదేమవుతుంది, పాపం అవుతుంది. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ యొక్క కర్మ అనేది ఏమి చేసినా కూడా మనం దాన్ని ఛేదించలేం, కర్మ నుంచి బయటపడలేం. కేవలం ఒకే ఒకటి ఉంది, బ్రహ్మ సంహితలు చెప్తుంది ఏంటి, కర్మాని నిర్దహతి కింతుచ భక్తి భాజం. కర్మాని నిర్దహతి అంటే కర్మ నిర్దహతి అంటే దహించలేదు, కింతుచ కానీ భక్తి భాజం, భక్తి భాజం అంటే దాన్ని ఛేదించగలం. కేవలం భక్తి అనేది కర్మని ఛేదిస్తుంది. ఎంత జ్ఞానం ఉన్నా, చాలామంది జ్ఞానులు యోగులు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందాలంటే వాళ్ళ హృదయంలో ఉన్న పరమాత్మని కొంచెమైనా సేవించాలి, గుర్తించాలి భగవంతుని, విష్ణువుని గుర్తించాలి, లేదంటే వాళ్ళ ఫలితాలు వాళ్ళకి రావాలి, ఫలితాలు వాళ్ళు పొందలేరు. ఎప్పుడు పొందగలరా ఫలితాన్ని, ఎప్పుడైతే భగవంతుడిని గుర్తిస్తారో ఈయనే మూలం అని. కానీ వాళ్ళలో ఏముంటుంది, కృష్ణుడే మూలం అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఒక కోరిక ఏమిటంటే అష్టయోగ సిద్ధులు పొందడము, ఊర్ధ్వలోకాలకు వెళ్ళడము, చంద్రుడి మీదకో లేదా స్వర్గాన్ని పొందడం వాళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి వాళ్ళు భగవంతుడిని, కృష్ణుడిని అంగీకరించి కృష్ణుడు ఏమని ప్రార్థిస్తాడు, నాకు ఈ యొక్క ఫలితాన్ని ఇవ్వమని కోరుతాను. ఏమిటి, ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి లేదా నాకు భౌతికంగా సంపదలన్నీ ఉండాలి, నా యొక్క సంతానం చాలా బాగా ఉన్నతమైన వాళ్ళు అవ్వాలి ఈ ప్రపంచంలో, నా యొక్క వంశం గొప్పదవ్వాలి అని కోరుకుంటారు. అప్పుడే వాళ్ళకి అవన్నీ సిద్ధిస్తాయి. ఇప్పుడు మిగతా జ్ఞానం, యోగ, హఠయోగ, ధ్యాన యోగ ఇవన్నీ చేసేవాళ్ళకి కూడా అవన్నీ సిద్ధించాలంటే భగవంతుని గుర్తిస్తేనే సిద్ధిస్తాయి, లేదంటే లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే కామ్యకర్మంలో ఉన్నవాళ్ళు ఇతర దేవతలను కూడా ఆశ్రయించవచ్చు. కామే స్థైస్తే హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. కానీ ఇతర దేవతల్ని పూజించిన అది కూడా నాకే చేరుతుంది, ఎందుకని వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క సేవకులే కాబట్టి, కానీ అది కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది కాదు. మరి ఏది కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది? దేనివల్ల మనం ఈ భౌతిక సంసారం నుండి బయటపడతాం, ఈ యొక్క కర్మ నుండి బయటపడగలం? కింతుచ భక్తి భాజం, భక్తి ద్వారా. ఎప్పుడైతే కృష్ణుడు ఏదైతే మనకు చెప్తున్నాడో సారాంశంగా, ఏంటి సారాంశంగా చెప్తున్నాడు అర్జునుడికి, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి అని చెప్తున్నాడు. అదేవిధంగా మనకేం చెప్తున్నాడు, భగవద్గీత అంతా చదివినట్లయితే, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర భగవద్గీత ఇప్పుడు ఉంది మన చేతిలో, ఏముంది చివరిలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు చివరికి, సారాంశం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే తిరిగి నాకు శరణాగతి పొందు, అన్నీ వదిలేసే, రకరకాల కర్మయోగ, ధ్యాన యోగ, అష్టాంగ యోగ, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, రకరకాల ధర్మాలు ఉన్నాయి, అవన్నీ కాదు. ఫస్ట్ ఏదైతే నీవు చివరికి చేయవలసింది ఏంటంటే నాకు శరణాగతి పొందడం. నాకు శరణాగతి పొంది ఆ శరణాగతి పొందడం కోసం ఏదైతే ధర్మం ఉపయోగపడుతుందో మిగతా వాటికి, మిగతా ఇప్పుడు ఉదాహరణకి గృహస్థులు అయితే గృహస్థ ధర్మం ఉంది, అది వదిలేయమని చెప్పడం లేదు కృష్ణుడు. కానీ దాన్ని ఆచరిస్తూ మీ యొక్క లక్ష్యం ఏమై ఉండాలి, నన్ను సేవించడం నీ లక్ష్యమై ఉండాలి. అంతేగాని గృహస్థుడిగా ఉండి అనేక యజ్ఞ యాగాదులు చేసి సంతానం కోసం, ధనం కోసం అనేక గృహస్థుడు, అతను కూడా గృహస్థుడే కానీ అందులో భక్తి లేదు అతని జీవితం. రకరకాల దాన ధర్మాలు ఇవన్నీ చేయొచ్చు, పిండ ప్రదానాలు, ఒక గృహస్థుడిగా ఉండు, కానీ కృష్ణుని యొక్క ఆనందం కోసం చేయలేదనుకోండి ఇవన్నీ కూడా, అప్పుడు అది కూడా కర్మ అవుతుంది, అది కూడా బంధిస్తుంది అతను తప్పనిసరిగా. పుణ్యకార్యమైనా పాపకార్యమైనా ఏదైనా రెండు కూడా బంధించేవి. మరి ఏది మనల్ని బంధించకుండా ఉండేది? కేవలం భక్తియుక్త సేవ. మరి ఆ భక్తియుక్త సేవని మనం ఎలా చేయగలం? మనం నేరుగా చేయలేం. అందుకే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ఏం చేయాలో నేను నిశ్చితంగా నాకు చెప్పు, నిశ్చితం, సునిశ్చితం, దృఢంగా చెప్పు, నిశ్చయించి. ఎందువలన అనేకమైన చెప్తున్నావు, నువ్వు కర్మను త్యజించమంటున్నావు, దివ్య జ్ఞానంలో పనిచేయమంటున్నావు, ఏం చేయాలో నాకేం అర్థంగా ఉండలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం వస్తే, మనం ప్రతి ఆదివారం వస్తుంటే ప్రవచనాలు వింటాం, ఏమిటని, మీరు అనేక మందిని తీసుకురండి ప్రతి ఆదివారం, అదేవిధంగా మీరు జపం చేయండి, ప్రభుపాదుల గారి పుస్తకాలు చదవండి, అనేకమైనవి చెప్తున్నావు ఇక్కడ కూడా. మరి ఏది మనకు ఉపయోగపడుతుంది, నేను ఏం చేయాలి ప్రస్తుతం ఉన్న స్థితిలో, అది మనకు ఎలా తెలుస్తుంది అంటే, అందుకనే ప్రత్యేకమైన పర్యవేక్షణలో మనం ఉన్న స్థితిని మన ఆధ్యాత్మిక గురువుకి తెలియజేసి మనం తెలుసుకోవాలి మనం ఏం చేయాలని. ఎందుకని అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు, వాళ్ళ యొక్క మానసికంగాను శారీరకంగాను వాళ్ళకి అనేక సందేహాలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ సందేహాలు ఉండవు, కృష్ణుడు అంటే విశ్వాసం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, మరి వాళ్ళు ఏం చెయ్యాలి? అందువల్లనే వాళ్ళు ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా శుద్ధ భక్తులను అడగాలి. శుద్ధ భక్తులు మనకు అందుబాటులో లేనప్పుడు మనకంటే ఉన్నతమైన భక్తుల్ని మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. నేనేం చెయ్యాలి, ఇది నా పరిస్థితి, నేను జపం చేయలేకపోతున్నాను, లేదా నేను రోజు చదవలేకపోతున్నాను, నేను మంగళారతికి వద్దాం అనుకుంటున్నాను కానీ రావలేకపోతున్నాను, నేను ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఉదాహరణకి చెప్తాం, ఒక్కోసారి రాత్రి 10 గంటలకు 12 గంటలకు ఫుల్గా పూర్తిగా తినేసి పడుకుంటే పొద్దున్న ఎలా లెగుస్తాం, లేవలేం కదా, చెప్తాం అనమాట. ఉదాహరణకి మీరు అలా తిని పడుకోకండి, సాయంత్రం తక్కువగా తీసుకోండి, ఉదయం లెగవగలరు, ఇలాంటివేవో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటాయి అనమాట. అవన్నీ ఎలా తెలుస్తాయి అంటే ఆధ్యాత్మిక గురువుని ప్రశ్నిస్తే మనకి తెలుస్తాయి. లేదంటే ఏం జరుగుతుంది, ఈ విధంగా త్రిగుణాల్లో ఉండి సత్వరజస్తమో గుణాల్లో మన ఇంద్రియ భోగం గురించి పాటుపడ్డమే కానీ భగవంతుని గురించి ఏమి తెలుసుకోలేదు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవడం అనేది చాలా ముఖ్యం అనమాట ఆధ్యాత్మిక జీవనంలో ముందరకెళ్ళాలంటే. ఎవరైతే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రపోతూ ఉంటారో కష్టం, వాళ్ళ భక్తిలో అసలు భక్తిగా ఆధ్యాత్మిక జీవనమే దాదాపు శూన్యమైపోతుంది. అది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఉదయాన్నే నిద్ర లేవడం అనేది. మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, ఏమిటది, ఎర్లీ బెడ్ ఎర్లీ రైజ్ హెల్త్ వెల్త్ వైజ్, తెలుసు కదా. అది మనకి వేదాల్లో శాస్త్రాల్లో ఎప్పుడో ఉంది, ప్రభుపాదుల వారు కూడా చెప్తారు ఏంటంటే, ఎవరైతే ఉదయం కార్యక్రమంలో ఉండరో వాళ్ళు ఆధ్యాత్మికంగా దాదాపు శూన్యం, అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఏమీ ఉండదు. ఉదయాన్నే సాధారణంగా మనం 4 లోపు లెగుస్తాం, నిద్ర లేస్తే చాలా మంచిదన్నమాట. నాలుగు. అందువల్లనే సాధారణంగా మన యొక్క మందిరాలన్నింటిలో కూడా 4 గంటల నుండి 4:30 నుండి లేదా 4-5 గంటల మధ్యలో ఏదో ఒక సమయంలో అక్కడ పరిస్థితి బట్టి వాళ్ళు మంగళారతి అనేది మొదలవుతుంది. ఆ సమయంలో జపం చేయడం కూడా చాలా మంచిదన్నమాట. మనసు కూడా చాలా సత్వగుణంలో ఉంటుంది. ఆ సమయం మనసు సత్వగుణం ఏవైతే చేస్తామో అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి మన మనసు పైన, శరీరం పైన, మన యొక్క రోజంతా చేసే పనుల పైన దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఇవన్నీ మనం ఎలా తెలుసుకోగలం? ఇంకా మనం సేవ చేసేటప్పుడు మనం ఏ భావనతో సేవ చేయాలి? ఊరికి చేసేస్తే సరిపోదు, మన యొక్క మనసులో ఏ ఆలోచనతో మనం సేవ చేయాలని కూడా తెలుసుకోవాలి కదా. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అందుకే భక్తుల్ని మనం స్వయంగా వాళ్ళని ఆశ్రయించి, నా పరిస్థితి ఇది, ఇలా ఉంది, నేనేం చేయాలి, నాకు ఇది తెలియదు చెప్పండి అని వాళ్ళని ఆశ్రయించి అడిగినట్లయితే తెలుస్తుంది. అందుకే కృష్ణుడు ముందలు చెప్తున్నాడు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అది వాళ్ళకి శరణాగతి పొంది, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న, ప్రశ్నలు వేయాలి. కేవలం ప్రశ్నలు వేస్తే సరిపోదు, సేవ చేయాలి. సేవ చేసి ప్రశ్నలు వేస్తే అప్పుడు దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఎందువలన సేవ చేయడం ద్వారా మనం వాళ్ళకి శరణాగతులు అయినట్లుగా మనకు తెలియజేస్తున్నాం, నేను నీ సేవకుడిని అనేది. అంతేగాని మనం ఎప్పుడు సేవ చేయకుండా ఊరికే ప్రశ్నలు వేస్తే మనలో వినయ విధేయతలు ఉండవు, అహంకారమే ఉంటుంది. అందువల్ల సేవ చాలా ముఖ్యం. అందువల్ల పూర్వకాలంలో ఎవరైనా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట శిష్యుడు ఎవరైతే కొత్తగా వచ్చిన వ్యక్తి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పరు. కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాల వరకు కూడా చెప్పరు. ఏం చేయాలి? అతను సేవ చేయాలి ఫస్ట్. ఏదైతే ఆ గురువు గారు చెప్తారో ఆ సేవ చేస్తే ఆయన సంతృష్టుడైతే చెప్తారు. కొన్నిసార్లు అతనికంటే వెనక వచ్చిన వ్యక్తికి ముందలే జ్ఞానం అంతా ఇచ్చి బయటికి కూడా పంపించేయచ్చు, కానీ ఈ వ్యక్తికి ఇంకా ఏం చెప్పలేదు ముందలొచ్చిన వ్యక్తి. ఎందుకు ఎలాగంటే అతనికి ఇంకా సమయం ఉంది, ఇంకా అహంకారంతో ఉండడం లేదా అతను తెలుసుకునే స్థితికి రాలేకపోవడం, దానివలన అవన్నీ కూడా పరీక్షిస్తారు. కానీ ఈ రోజుల్లో మనకేం కావాలి? మనం ఎలా ఉన్నామంటే మనం ఏదైతే సందేహం వచ్చినా ఏం వచ్చినా కానీ వెంటనే మనకు వాళ్ళు చెప్పేయాలి వెంటనే. కానీ మనం మాత్రం సేవ చేయడానికి కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా అంటే వినడానికి కానీ శాస్త్రయుక్తంగా ఉందా అని ఆలోచించడానికి మనకి సమయం లేదు. మనం ఏదైతే అనుకున్నామో అదే మనం విశ్వసిస్తాం. కొన్నిసార్లు వాళ్ళని ప్రశ్నిస్తాం, వీళ్ళకి ఎంతవరకు తెలుసు అని కూడా పరీక్షించడానికి. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, వీళ్ళకి ఎంతమందికి తెలుసు, ఎంతవరకు తెలుసు అంటే తనకేదో తెలుసు అని అనుకోడు. కానీ నిజమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఏవం పరంపర అప్రాప్తం, ఎప్పటివరకైతే పరంపరలో ఉన్న ఆచార్యుల ద్వారా మనం తెలుసుకోమో అప్పటి వరకు మనకి నిజమైన జ్ఞానం అనేది రాదు. అందువల్ల చూడండి, మనం శంకరాచార్యుల వారు కూడా చూసినట్లయితే శంకరాచార్యుల వారి జీవితంలో ఆయన అనేకమైన చెప్పారు. జీవితంలో ముఖ్యంగా మాయావాదం చెప్పారు. ఏమిటి? ఆత్మ పరమాత్మ అంతా ఒకటే అని చెప్పారు. కానీ చివరికి ఏం చెప్పారండి? తన జీవితం అంత్యంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, గోవిందుని భజించండి ఓ మూఢమతులారా, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. డుక్రుంకరణ అంటే వాళ్ళు అనేక పదాలు, ఒక పదానికి అనేక అర్థాలు తీసుకొని వాటిని జోడించి దీని ఒక్కొక్క శ్లోకాన్ని కొన్ని రకరకాలుగా అర్థాన్ని చెప్తూ వాళ్ళు ఏదో మానసిక కల్పనలు, అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటని, భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసిక కల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందలి ఈ పంచమాధ్యాయంను తెలియజేయుచున్నాడు. వాళ్ళు చేసేదంతా కూడా మానసిక కల్పన. కానీ చివరికి ఏం చెప్పారు శంకరాచార్యులు వారు? భజ గోవిందం, గోవిందుని భజించమని చెప్తున్నాడు శంకరాచార్యులు వారు. అది తెలుసుకోలేదు. ఎందువల్ల వాళ్ళు కూడా సందిగ్ధంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ముందల చెప్పింది అంతా ఏదైతే ఉందో అదే ఆచరిస్తారు. సాధారణంగా అంతే కదండి, మనం ఎక్కువగా ఏదైతే చెప్తామో అనేక సార్లు పదే పదే చెప్తామో అదే మనం విశ్వసిస్తాం. అందువల్లనే చివరిలో ఏదో చెప్తాం అది నమ్మం. అందువల్ల ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ముందల అనేకమైన చెప్పావు, చివరిలో నువ్వు నన్ను సేవ చేయమంటున్నావు, నేను ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి మనం కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి, శుద్ధ భక్తుల్ని ఆశ్రయించాలి. వాళ్ళ ద్వారానే మనం భక్తియుక్త సేవ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. నాకు తెలుసు, నాకు వచ్చు శ్లోకాలు, నేను చేయగలను అని అనుకుంటే మనం ఏమీ నేర్చుకోలేం, ఏమీ నేర్చుకోలేం. కాబట్టి మనం శరణాగతులు అవ్వడం అనేది ముఖ్యం అన్నమాట. మనం చేయవలసింది ఏంటంటే ఆధ్యాత్మిక గురువుకి ఎవరైతే కృష్ణుణ్ణి తమ లక్ష్యంగా వాళ్ళ జీవితంలో చేసుకుని వాళ్ళు భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళని మనం ఆశ్రయించి మన యొక్క మన ఏ విధంగా భక్తిలో ముందరకెళ్ళాలి, ఏ విధంగా భక్తి చేయాలి అనేది మనం ప్రశ్నించి అదేవిధంగా వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నట్లయితే మనం నిజమైన జ్ఞానాన్ని పొందుతాం, సారాంశాన్ని మనం కూడా గ్రహించగలం వేదాల యొక్క సారాంశాన్ని. అదేవిధంగా మనం భగవద్గీత చదువుతున్నా కూడా మనకి కూడా అనేక సందేహాలు వస్తుంటాయి, అవన్నీ కూడా నివృత్తి కావాలంటే మనకి ఆధ్యాత్మిక గురువు అవసరం. లేదంటే ఎంతో కొంత తెలుసుకోవచ్చు, చదవడం వల్ల కొంత జ్ఞానం వస్తుంది, కానీ అది పరిపూర్ణం అవ్వాలంటే ఆధ్యాత్మిక గురువు అవసరం, శరణాగతి పొందాల్సింది, వేరే మార్గం లేదు. హరే కృష్ణ. గీతాసారం నేను ఈరోజు మా చెప్పుకున్నాను. గీతాసారం ఏమిటి? 18వ అధ్యాయంలో చివరిలో కృష్ణుడు చెప్తున్నాడు, అనేక చోట్ల మధ్యలో కూడా చెప్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ మొదట్లో 4వ అధ్యాయం చివరిలో కూడా నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో గీతాసారం ఏమిటి, మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేశాడు, నువ్వు శరణాగతి పొందు నాకు అని చెప్తున్నాడు. ఇక్కడ గీతాసారం ఏమిటి, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నీవు నాకు శరణాగతి పొందు అంటున్నాడు. మామేకం, ఇక్కడ ఈరోజు శ్లోకంలో మనం చూసినట్లయితే ఇది నేను చెప్పలేదు ఏంటంటే శ్రేయః అని అడుగుతున్నాడు అర్జునుడు. చెప్తున్నాడు ఏమిటి, బ్రూహి యచ్శ్రేయః యచ్శ్రేయ ఏతయో రేఖం యచ్శ్రేయః యత్ శ్రేయః శ్రేయః ప్రేయః అని రెండు ఉంటాయి. ప్రేయః అంటే ఏమిటి, మనకి వెంటనే ఆనందాన్ని ఇచ్చేది తక్షణం. మనకి ఇప్పుడు ఎలా ఆనందం వస్తుంది, ఇంద్రియ భోగం ద్వారా. మనకి ఎందుకని కన్ను ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయి, వీటిని ఆనందం పరచడం ద్వారా మనకి వెంటనే ఆనందం వస్తుంది, దాన్ని ప్రేయః అంటారు. శ్రేయః అంటే శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన పరిష్కారం. ఉదాహరణకి ఒక చిన్నపిల్లాడికి జ్వరం ఉంది, చిన్నపిల్లాడు ఐస్ క్రీమ్ తినడానికి ఉత్సాహం ఉంటుంది, జ్వరంగా ఉన్నప్పుడు కూడా చాలా ఉత్సాహంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అంటాడు. అదేవిధంగా తండ్రికి తెలుసు ఏది నిజంగా ఉపయోగపడుతుందని, ఏమిటి ఐస్ క్రీమ్ ఇవ్వకూడదు పిల్లాడికి, ఎందుకు జ్వరం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం, లేదా ఏదో స్వీటో ఏదో తినకూడదు ఒక వస్తువు అడిగాడు జ్వరంగా ఉన్న సమయం, మనం అది ఇస్తామా ఇవ్వమా, ఇవ్వం. ఎందువలన, నిజానికి అది ఇస్తే వాడు ఆనందిస్తాడు వెంటనే, కానీ అది వాడికి మంచిది కాదు. అదేవిధంగా చాలామంది గీతాసారం అనే పేరుతోటి మనకి నచ్చే వాక్యాలు అనేకమైన చెప్తుంటారు, జరిగింది ఏదో మంచిదే, అంతా మంచిగా జరుగుతుంది, ఏదైనా మంచిదే, జరగబోయేది మంచిదే, అంతా వదిలేసేయండి, నీ పని నువ్వు చూసుకో, ఇవన్నీ మనకి చదవడానికి వినడానికి బాగా అనిపిస్తాయి, నచ్చుతాయి, కానీ అది మనకి శ్రేయస్సునిచ్చేది కాదు. మనకి శ్రేయస్సునిచ్చేది ఏంటి, కృష్ణుడికి శరణాగతి పొందడం, భక్తియుక్త సేవ చేయడం. అది మనం కలియుగంలో ఎలా చేయగలం, హరినామ సంకీర్తన ద్వారా. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.